ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय
శ్రీమద్భగవద్గీత అధ్యాయము 14 ప్రకృతి త్రిగుణములు శ్లోకము 5. సత్వం రజస్తమ ఇతి గుణ ప్రకృతి సంభవా సత్వం రజస్తమ ఇతి గుణ ప్రకృతి సంభవా నిబంధంతి మహాబాహో దేహే దేహినమవ్యయం నిబంధంతి మహాబాహో దేహిన దేహే దేహినమవ్యయం సత్వం రజస్తమైతి గుణ ప్రకృతి సంభవా నిబంధంతి మహాబాహో దేహే దేహినమవ్యయం సత్వం రజస్తమ ఇతి గుణ ప్రకృతి సంభవా నిబంధంతి మహాబాహో దేహే దేహినమవ్యయం
వర్డ్ టు వర్డ్ మీనింగ్ పద విభజన సత్వం సత్వగుణము రజః రజోగుణము తమః తమోగుణము ఇతి అని గుణ గుణములు ప్రకృతి సంభవ ప్రకృతి నుండి పుట్టినవి నిబంధంతి బంధించును మహాబాహో పరాక్రములు గల భుజములు కలవాడ దేహే దేహమునందు దేహినం జీవుని అవ్యయం నిత్యమైన భావం భాష్యము చెప్పినది శ్రీల ప్రభుపాద్. జై శ్రీల ప్రభుపాద్. భావం అందరు పలకండి. ఓ మహాబాహుడైన అర్జున, భౌతిక ప్రకృతి సత్వరజోస్తమో గుణములనడి మూడు గుణములను కలిగి ఉండును. నిత్యుడైన జీవుడు ప్రకృతితో సంపర్కమును పొందినప్పుడు ఈ గుణములచే బంధితుడగును. భాష్యం. జీవుడు దివ్యుడైనందున వాస్తవమునకు ప్రకృతితో ఎట్టి సంబంధము లేనివాడు అయినను భౌతిక జగత్తునందు అతడు బంధితుడగుట వలన భౌతిక ప్రకృతి త్రిగుణములను అనుసరించి వర్తించుచుండును. జీవుడు ప్రకృతి త్రిగుణములను అనుసరించి వివిధ దేహములను కలిగి ఉండటం వలన ఆ గుణములను అనుసరించియే వర్తించుచుండను. ఇట్టి వర్తనమే వేదములైన సుఖదుఃఖములకు కారణమవుచున్నది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకే చక్షురం మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామనే నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే వాంఛాకల్పతరోభ్యస్య కృపా సింధోభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తరుంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే 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 కృష్ణ. ఈరోజు 14వ అధ్యాయము 5వ శ్లోకము. సత్వం రజస్తమ ఇతి గుణ ప్రకృతి సంభవ నిబంధంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఓ మహాబాహుడైన అర్జున, భౌతిక ప్రకృతి సత్వరజోస్తమో గుణములనడి మూడు గుణములను కలిగి ఉండును. నిత్యుడైన జీవుడు ప్రకృతితో సంపర్కమును పొందినప్పుడు ఈ గుణములచే బంధింపబడును. ఇక్కడ ఏం తెలియజేస్తున్నారంటే, ఈ భౌతిక ప్రకృతి యొక్క ప్రవృత్తి గురించి ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఈ సృష్టిలో ఆధ్యాత్మిక ప్రపంచము భౌతిక ప్రపంచము అనేటువంటి రెండు అంశాలు ఉంటాయన్నమాట. ఈ టోటల్ క్రియేషన్, టోటల్ సృష్టి అంతా కూడా ఆధ్యాత్మిక ప్రపంచము భౌతిక ప్రపంచము. ఎంత భాగం ఉంటుంది అని అంటే ఆధ్యాత్మిక ప్రపంచము 3/4 ఉంటుంది, 75%. 1/4 భౌతిక ప్రపంచం అనేటువంటిది ఉంటుంది. ఈ 1/4 భౌతిక ప్రపంచంలో అనేకమైనటువంటి భౌతిక విశ్వాలన్నీ కూడా ఉన్నాయి. ఆ ఒకనొక విశ్వంలో మనం నివసించడం అనేటువంటి జరుగుతుంది. జనాభా ప్రాతిపదికన గన తీసుకున్నట్లయితే భౌతిక ప్రపంచంలో మొత్తం జనాభాతో తీసుకుంటే 10% జనాభా మాత్రమే ఉంటారు, 10% మాత్రమే ఉంటారు. దీనికే మనం ఓవర్ పాపులేషన్ అని అంటూ ఉంటాం. ఇంకా ఎక్కడ చూసినా పాపులేషన్ ఎక్కువైపోయిందని. సో బ్యాలెన్స్ 90% పాపులేషన్ అంతా కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటారు. ఈ భౌతిక ప్రపంచం అనేటువంటిది ఆధ్యాత్మిక ప్రపంచ భాగంలో జైలు వంటిది. ఇప్పుడు మన తిరుపతి పట్టణానికి తీసుకున్నాం అనుకోండి, ఎన్ని జైల్స్ ఉంటాయి? ఊహో అంటే ఒక జైలు ఉంటుంది, 1% ఉంటుంది. అలాగే ఈ భౌతిక ప్రపంచం కూడా ఒక జైలు లాంటిది అనమాట. సో ఈ భౌతిక ప్రపంచంలో మనం నివసిస్తున్నాం. ప్రత్యేకించి ఈ భగవద్గీతలో 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగము కర్మయోగము, 1-6 అధ్యాయం వరకు. 7-12 అధ్యాయం వరకు భక్తి యోగము. 13-18 అధ్యాయం వరకు జ్ఞానయోగము అంటారు. ఈ 14 అధ్యాయం అనేటువంటిది ఈ జ్ఞానయోగం యొక్క భాగంలో వస్తుంది. ఈ జ్ఞానయోగంలో మొట్టమొదటగా 13 అధ్యాయంలో ప్రకృతి, పురుషుడు, చైతన్యము అనే దాని గురించినటువంటి ఉపోద్ఘాతాన్ని తెలియజేయడం జరిగింది. తర్వాత 14 అధ్యాయంలో ప్రకృతి గురించినటువంటి వివరణ ఉంది. 15 అధ్యాయంలో పురుషుడు గురించి, 16 అధ్యాయంలో జీవుడి గురించి, అంటే దైవాసుర స్వభావాలు అనే వాటి గురించి వివరించబడింది. 17 అధ్యాయంలో శ్రద్ధాత్రయ విభాగము, డివిజన్స్ ఆఫ్ ఫెయిత్ అంటారు ఇంగ్లీష్లో. సో ఈ 3 గురించినటువంటి సారాంశాన్ని దాంట్లో వివరించడం అనేటువంటిది జరిగిందనమాట. సో ఈరోజు మనము ఈ భౌతిక ప్రకృతి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ప్రత్యేకించి ఈ భౌతిక ప్రకృతి గురించి మనం తెలుసుకునేటప్పుడు ఈరోజు 5వ శ్లోకము. ఈ 5వ శ్లోకములో త్రిగుణాల గురించినటువంటి ప్రారంభిక ఉపోద్ఘాతాన్ని తెలియజేయబడింది. ఉపోద్ఘాతం త్రిగుణాల గురించి. నెక్స్ట్ 6వ శ్లోకంలో సత్వగుణం గురించి, 7వ శ్లోకంలో రజోగుణం గురించి, 8వ శ్లోకంలో తమో గుణం గురించి, 22-25వ శ్లోకం వరకు శుద్ధ సత్వగుణాన్ని గురించి వివరించబడిందనమాట. సో కొత్తగా వినేవాళ్ళకి, పాత వాళ్ళకైతే ఈ త్రిగుణాలు సత్వరజో తమో గుణాలు అంటే తెలుస్తాయి. కొత్త వాళ్ళకి దాని గురించినటువంటి పరిచయం అనేటువంటిది ఉండదనమాట. మామూలుగా ఈ భౌతిక ప్రపంచాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇది ఒక ప్రత్యేక పరిస్థితులతో భగవంతునితో నిర్మితమైనటువంటి ప్రదేశం. ప్రత్యేక పరిస్థితుల్లో భగవంతునితో నిర్మితమైనటువంటి ప్రదేశం. ఎలాగంటే మన ఇల్లు ఉంటుంది, మన గృహం ఉంటుంది, దాంట్లో ఒక ఏసీ రూమ్ పెట్టుకుంటాం. బెడ్రూమ్లో ఒక ఏసీ రూమ్ పెట్టుకుంటాం. ఆ ఏసీ రూమ్లో చల్లగా ఉంటుంది, ఎందుకని అక్కడ ఎయిర్ కండిషనింగ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి. ఒక ప్రత్యేకమైన సదుపాయాన్ని మనం అక్కడ కల్పించడం అనేటువంటి జరిగింది. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో కూడా కొన్ని అంశాలతో భగవంతుడు దీన్ని నిర్మించడం అనేటువంటిది జరిగింది. దానికి కారణం ఏమిటంటే, ఈ జీవుల యొక్క పవిత్రీకరణ కోసరం, ఈ జీవుల యొక్క పవిత్రీకరణ కోసరం. అందువలన మొట్టమొదటగా ఈ సత్వరజోస్తమో గుణాల గురించి వివరణలోకి వెళ్లే ముందుగా, అసలు ఈ భౌతిక ప్రపంచానికి ఆధ్యాత్మిక ప్రపంచానికి తేడా ఏమిటి, మొట్టమొదటగా ఈ రెండిటి యొక్క తేడా ఏమిటి. ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క వివరణ వచ్చి బ్రహ్మ సంహితలో శ్రీకాంత కాంత కల్పతరు అనేటువంటి శ్లోకంలో వివరించబడిందనమాట. దుర్మాభూంసి జింతామణి గానమయీలోయమృతం అలాగా వివరించబడింది. ఏమిటంటే అక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎలక్ట్రిసిటీ యొక్క నెసెసిటీ లేదు, విద్యుత్ యొక్క నెసెసిటీ లేదు, అదంతా కూడా స్వయం ప్రకాశమైనటువంటి ప్రదేశము. అక్కడేమి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఒకరు ఇదేదో బాగుంది, ఇక్కడ 1000కు 1000 కరెంటు బిల్లు వచ్చేస్తుంది, మనం అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటే అది అంత సులభమైన పని కాదు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే చాలా ప్రాసెస్ ఉంది. దాని గురించినటువంటి వివరణ ఈ శ్లోకంలో ఇవ్వబడింది. ఇంకా కూడా అక్కడ గానమయి తోయం అమృతం కథాగానం నాట్యం గమనం అభివంశి ప్రియాసకి. అక్కడంతా కూడా నడకుండదు, నాట్యంలాగా ఉంటుంది. వాళ్ళు నడిచేదంతా కూడా నాట్యంలాగా ఉంటుంది. మామూలు నీళ్ళే ఉండవు అక్కడ, అమృత భరితంగా ఉంటుంది. మనమంతా ఫ్లోరింగు మామూలు సిమెంట్ ఫ్లోరింగు మార్బుల్ ఫ్లోరింగు టైల్స్ ఫ్లోరింగ్ వేసుకుంటాం. అక్కడంతా చింతామణి వజ్ర వైడూర్యాలతో నిర్మితమైనటువంటి ఫ్లోరింగ్ అవన్నీ కూడా నిర్మితమై ఉంటుందన్నమాట. సో ఇటువంటి ఉన్నతమైన గుణాలన్నింటినీ కూడా ఆధ్యాత్మిక ప్రపంచం అనేటువంటిది కలిగి ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచానికి వచ్చిన వివరణ వస్తే 15వ అధ్యాయం పురుషోత్తమ యోగం తదుపరి అధ్యాయంలో మొట్టమొదటి ఈ శ్లోకంలోనే భగవంతుడు ఊర్ధ్వమూల మదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం అనేటువంటి శ్లోకంలో ఈ భౌతిక ప్రపంచము ఎలా ఉంటుంది అనేటువంటిది వివరించాడనమాట. ఈ భౌతిక ప్రపంచం అనేటువంటిది మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది స్పిరిచువల్ వరల్డ్, ఆధ్యాత్మిక ప్రపంచము యొక్క ప్రతిబింబమే ఈ భౌతిక ప్రపంచము. మొత్తం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రవృత్తి అంతా కూడా ఆధ్యాత్మిక ప్రపంచానికి వ్యతిరేక దిశలో ఉంటుంది, వ్యతిరేకంగా ఉంటుంది. ఎలాగంటే ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా ద్వంద్వాలతో కూడుంటుంది, ద్వంద్వాలతో కూడుంటుంది. ప్రతిదానికి రెండు విషయాలు ఉంటాయి, సుఖము అంటే పక్కనే కష్టం అనేటువంటిది ఉంటుంది, ఆనందము అంటే పక్కనే దుఃఖం అనేటువంటిది పక్కనే ఉంటుంది, జన్మించుట అంటే మరణించుట అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. అలాగే శీతోష్ణ సుఖ దుఃఖద, శీతలం ఉందంటే వేడనేటువంటిది ఉంటుంది. ఏ విషయాన్ని తీసుకున్నా కూడా రెండు విషయాల్ని తప్పకుండా ఈ భౌతిక ప్రపంచంలో కలిగి ఉంటుంది. జనించినటువంటి ప్రతి ఒక్కటి కూడా లయించి పోవలసిందే, క్షయించి పోవలసిందే. ఈ భౌతిక ప్రపంచం యొక్క మొట్టమొదటి ప్రవృత్తి అది. అందుకే దానిని జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషాన దర్శనం అంటారు ఈ భౌతిక ప్రపంచాన్ని. ఇక్కడ జన్మ ఉంటుంది, మృత్యువు ఉంటుంది, మధ్యలో జరావ్యాధి. ఒక వ్యక్తి ఆయన వ్యాధిగ్రస్తుడవుతాడు, ముసలివాడు కూడా అయిపోతాడు, అతను మరణించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరణం అనేది లేకుండా ఈ భౌతిక ప్రపంచంలో జీవించడం అనేటువంటిది ఇది వీలయ్యేటువంటి పని కాదు. సో ఇంకా దీనిని చక్కగా మనం అర్థం చేసుకోవాలంటే మనకు ఉన్నటువంటి వసతుల్లో మన సమాజంలో కన్నా చూసినట్లయితే మనకు చాలా ఏర్పాట్లను భగవంతుడు చేయడం అనేటువంటి జరిగింది. ఈ భౌతిక ప్రపంచాన్ని చక్కగా మనం ఎట్లా అర్థం చేసుకోవాలా అనంటే, ఉదాహరణకి వస్త్రాలయం అని ఉంటుంది. వస్త్రాలయం అంటే మామూలుగా అక్కడేమమ్ముతారు, అక్కడ ఈ వ్యక్తులకు కావాల్సినటువంటి బట్టలంతా కూడా అమ్ముతారు. ఎవరైనా వెళ్ళి అక్కడ ఏమండి ఇక్కడ ఇడ్లీ సాంబార్ దోశ దొరుకుతుందా అన్నారనుకోండి, ఆ వస్త్రాలయంలో ఉండే వ్యక్తి ఏం చేస్తాడు, ఏ అయ్యా నువ్వేమన్నా నీకు మతిపోయిందా, ఇక్కడ ఏమున్నాయి ర్యాక్స్లో అంతా పెట్టున్నావు, వస్త్రాలయంలో ఏముంటాయి వస్త్రాలు ఉంటాయి, ఇక్కడొచ్చి ఇడ్లీ దోశ అడుగుతున్నావు, వెళ్ళి వెళ్ళని తరిమేస్తాడు. అలాగే భోజనాలయం అనే బోర్డు ఉంటుంది. భోజనాలయం అనే బోర్డు ఉంటే మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏమండి ఇక్కడ ధోతీసు షర్ట్స్ శారీస్ అవన్నీ దొరుకుతాయా అన్నారనుకోండి, ఆయన అంటారు నాయన నువ్వు బయటికి పోయి ఒకసారి బోర్డు చూసుకోనరా, ఏముందనేది బోర్డు చూసుకోనరా, ఏముందా అక్కడ భోజనాలయం అని ఉంది, నువ్వు ఇక్కడ వచ్చి బట్టల గురించి అడుగుతున్నా ఇక్కడ వీలయ్యేటువంటి పని కాదు అంటారనమాట. అలాగే గ్రంథాలయము అని తీసుకున్నాం అనుకోండి, గ్రంథాలయంలోకి వెళ్ళి ఏమండి ఇక్కడ ఐస్ క్రీమ్ దొరుకుతుందా అని అడిగామనుకో, అలాంటి ఐస్ క్రీమ్ ఎందుకు దొరుకుతుందయ్యా, నువ్వు నెలకింత డిపాజిట్ కడితే బుక్స్ దానికి పర్మిషన్ ఇస్తావు, నువ్వేదో ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు, నువ్వు చెన్నై కీల్పాకానికి వెళ్ళిపోవాల్సిందే అని అంటారనమాట. సో అలాగా ఒక్కొక్క ప్రత్యేక ప్రదేశానికి ఒక విశిష్టతని ఈ భౌతిక ప్రపంచం ఇవ్వబడింది. ఆ ప్రత్యేక సదుపాయాన్ని మనం అక్కడ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది, వేరే సదుపాయాన్ని అక్కడ ఉపయోగించుకోవడానికి వీలు కాదు. అలాగే ఈ జీవుడు ఆధ్యాత్మిక ప్రపంచము నుంచి ఈ భౌతిక ప్రపంచానికి వచ్చేటప్పుడు ఈ భౌతిక ప్రపంచానికి ఎంట్రన్స్ లో భగవంతుడు ఒక బోర్డు పెట్టాడనమాట. బోర్డు పెట్టి ఈ జీవుడు మెడ కరెక్ట్ గా పట్టుకొని ఆ బోర్డు పక్క చూపించి కరెక్ట్ గా చదువు దీన్ని అన్నాడు. అక్కడ చదివితే ఏమనుందంటే దుఃఖాలయం అశాశ్వతం అని ఉంది. ఏమనుంది బోర్డు మీద? దుఃఖాలయం అశాశ్వతం. భగవంతుడు చెప్పాడు, నాయన సరిగ్గా చదివినావో లేదో నువ్వు, రెండోసారి చదువు మళ్ళా అన్నాడు. కరెక్ట్ గా నాకు అనిపిస్తుందండి, బాగానే చదివాను. దుఃఖాలయం అశాశ్వతం, ఏమో నాకు డౌట్గా ఉంది, మూడోసారి చదువు అన్నాడు. దుఃఖాలయం అశాశ్వతం అని ఉంది. అక్కడి నుంచి భగవంతునికి టాటా బాయ్ బాయ్ చెప్పేసి నేను ఆనందిస్తానని ఇక్కడికి వచ్చేసాం. అక్కడ ఏమని చదివచ్చాం? దుఃఖాలయం అశాశ్వతం. ఇక్కడికి వచ్చిన నుంచి జీవుడు ఆనందం ఎక్కడుంది, ఆనందాలయం ఎక్కడుంది అని వెతుకుతా ఉంటాడనమాట. చదివిందేమో దుఃఖాలయం, వెతికేదేమో దేని గురించి? ఆనందాలయం గురించి. ఎక్కడ లభిస్తుంది? ఇంతకుముందు వెతికినట్టు వస్త్రాలయము, గ్రంథాలయము, ఆ భోజనాలయము, వాటిలో వేరే వేరే వెతికితే ఏమైనా దొరుకుతుందా? అట్లే ఈ దుఃఖాలయంలో ఎంత వెతికినా కూడా ఆనందం అనేటువంటిది దొరకదు. రెండవది ఏం రాసింది అక్కడ? అశాశ్వతం. దుఃఖాలయం అశాశ్వతం. శాశ్వత ప్రాతిపదిక కోసరం మనం వెతుకుతూ ఉంటాం. శాశ్వతమైనటువంటి ప్రాతిపదిక కోసరం వెతుకుతూ ఉంటాం. మనం ఏ పని చేసినా కూడా ఐ ఆమ్ గోయింగ్ టు లివ్ ఫార్ 100 ఇయర్స్, నేను మాత్రము 100 ఏళ్ళు బతుకుతాను, తప్పకుండా ఉంటానని ఏర్పాట్లను చేసుకుంటూ ఉంటాం. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు ఆయన తన ఉపన్యాసంలో తెలియజేయబడింది, ఒక శిష్యుడు ఆయన్ని ఎట్లా భక్తి చేయాలి, మాకు మార్గం తెలియటం లేదు, మాకు విన్నవించండి అంటే, నేను ఈ రోజే మరణిస్తాను అనేటువంటి భావనతో నువ్వు భక్తి చెయ్యి, చాలా సీరియస్ గా చేస్తావని చెప్పారు. చాలా క్యాజువల్ గా భక్తి చేస్తూ ఉంటాం. ఈ రోజే మనం అంతా చనిపోతామో అంటే కీర్తన ఎంత దగ్గరగా చేస్తారు, చాలా ఇంటెన్సిఫైడ్ గా ఉంటుంది. సో మన ఆలోచన అంత ఎట్లుంటుందంటే, వీఆర్ గోయింగ్ టు లివ్ హియర్ ఫార్ ఎవర్, వీళ్ళందరూ చనిపోతారు, నేను మాత్రమే ఇక్కడ ఉంటాను అనేటువంటి భావంతో మనం చేస్తుంటాం. కాబట్టి మొట్టమొదటి కండిషన్ దుఃఖాలయం అశాశ్వతం. ఇక్కడ ఏది కూడా శాశ్వతంగా ఉండదు, ఎంత శ్రమించినా కూడా ఆఖరికి దుఃఖాన్నే తీసుకోవలసి వస్తుంది అనేటువంటిది మొట్టమొదటిది. ఇంక కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఎక్కడైతే మనం జన్మ తీసుకున్నామో భగవంతుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటును చేసి ఈ త్రిగుణాలను జోడించడం అనేటువంటి జరిగింది. ఈ త్రిగుణాలే సత్వగుణము, రజోగుణము, తమోగుణము అంటారు. సో ఈ సత్వ రజోస్తమో గుణాల యొక్క ప్రారంభ ఉపోద్ఘాతం కాబట్టి ఎందుకని ఈ వివరణ్ణి మనం తెలుసుకోవాలంటే, భగవంతుని దగ్గరికి ఒక జీవుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో అడుగు పెట్టాలంటే శుద్ధ సత్వగుణానికి తప్పకుండా ఈ జీవుడు ఆయన పరివర్తన చెందాలి. శుద్ధ సత్వగుణానికి పరివర్తన చెందకుండా ఆధ్యాత్మిక ప్రపంచంలోనికి జీవుడు అడుగు పెట్టడానికి వీలు కాదు. శుద్ధ సత్వగుణానికి కింద ఈ సత్వగుణము, రజోగుణము, తమోగుణం అనేటువంటి 3 గుణాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకృతి అనేటువంటి ఈ అధ్యాయంలో భగవంతుడు ఈ సత్వ రజోస్తమో గుణాల వివరణని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోవడం ద్వారా మనకు చైతన్య స్థితిగా మనం ఏ గుణంలో ఉన్నాము, మనం తమో గుణంలో ఉన్నామా, రజోగుణంలో ఉన్నామా, సత్వగుణంలో ఉన్నామా. సో మన గుణాన్ని బట్టి మన ఆధ్యాత్మిక సాధన ద్వారా మనల్ని మనం పవిత్రీకరించుకొని శుద్ధ సత్వ స్థాయికి మనము వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఇది ఎవరిని వ్యక్తిగతంగా విద్వేషించి చెప్పేది కాదు. తమో గుణానికి సంబంధించిన గుణాలేంది, రజోగుణానికి సంబంధించిన గుణాలేంది, సత్వగుణానికి సంబంధించిన గుణాలేంది అనేటువంటివి ఇక్కడ వివరించబడ్డాయి. వాటిని కనుక మనం తెలుసుకున్నట్లయితే మనం ఏ గుణంలో ఉన్నామనేటువంటిది వేరొకరు మనకు తెలియజేయకుండానే మనకు స్పష్టంగా అది అర్థమైపోతుందనమాట. సో మొట్టమొదటిగా ఈ తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తి బుద్ధిహీనతను కలిగి ఉంటాడు, నాలెడ్జ్ పరంగా తక్కువగా ఉంటుంది, అజ్ఞానాన్ని కలిగి ఉంటాడు. జై శ్రీరాధా గోవిందకీ జయ. రెండవది, ఈ తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన సోమరితనాన్ని కలిగి ఉంటాడు, సోమరిపోతగా ఉంటాడు. మూడవది, నిద్ర ఎక్కువ కలిగి ఉంటాడు, నిద్రని ఎక్కువ కలిగి ఉంటాడు. సాధారణంగా జీవుడికి నిర్దేశించినటువంటి నిద్ర ఒక రోజుకు 6 గంటల సమయం మాత్రమే. సో 6 గంటల కంటే ఎక్కువ నిద్రిస్తూ ఉంటాడు. రెండవ ఇంకా ఒక విషయం, ఆధ్యాత్మిక విముఖతను కలిగి ఉంటాడు. ఏమండి రండి గుడికి పోదామంటే నేను బిజీగా ఉన్నానులేండి, మళ్ళీ వస్తాను, వచ్చి కలుసుకుంటాను అంటూ ఉంటారు. తర్వాత భ్రాంతికి లోనయ్యి ఉంటాడు, ఏదో ఊహల్లో తేలుతూ ఉంటాడు. ప్రయోజనమైనటువంటి శూన్య కార్యక్రమమైనటువంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు, ప్రయోజన శూన్య కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాడు. ఏమయ్యా ఈ పని ఎందుకు చేస్తున్నావు? ఏదో టైం పాస్కి చేస్తున్నానండి, ఏదో ఇంకా ఖాళీగా ఎందుకు ఉండేదని ఏదో ఒక పని నేను చేస్తున్నాను. మాంసాహారము మద్యపానం మీద ఎక్కువ మక్కువని కలిగి ఉంటారు, ఎక్కువ మక్కువని కలిగి ఉంటారు. తర్వాత ఎక్కువగా ఈ స్టోర్ చేసినటువంటి నిలువ ఉంచినటువంటి వస్తువులని ఆయన తినడానికి ఆయన ఆసక్తి చూపుతూ ఉంటాడు. ఇంకొక అంశం ఏమిటంటే దీర్ఘకాలంగా కష్టపడుతూ ఉంటాడు, ఎల్లప్పుడూ ఏదో ఒక బాధకి లోనవుతూ ఉంటాడు. ఎప్పుడు అడిగినా కూడా ఏమండి అలా దిగులుగా ఉన్నారంటే, అయ్యో ఎందుకు చెప్తారు లేండి నా కష్టం, పెద్ద లిస్ట్ చెప్తాడు, మనకే వినేదానికి ఓపిక ఉండదనమాట. తర్వాత నిజాలన్నిటినీ దాస్తూ ఉంటాడు, హైడ్స్ ద ఫ్యాక్ట్స్, నిజాలను దాచిపెట్టి ఆయన వేరే ఒకటి చెప్తూ ఉంటారు, వేరే ఒకటి చెప్తూ ఉంటారు. చీటింగ్ ప్రపెన్సిటీ, మోసపూరితమైనటువంటి గుణాన్ని కలిగి ఉంటాడు. మ్యాడ్నెస్, కొద్దిగా పిచ్చితనాన్ని కూడా కలిగి ఉంటాడు. డిస్ట్రక్షన్ అంటే ఏదో ఒకటి ధ్వంసం చేసేయాలి. ఇప్పుడు ముంబై నగరంలో తీసుకుంటే బాంబులు పెడతా ఉంటాడు అప్పుడప్పుడు. ఏంటండి అంత సామాన్యమైన జనం చనిపోతారు, ఎందుకు పెడతారు అట్లంటే వాళ్ళకి అది ఒక రకమైనటువంటి ఆనందము. తర్వాత ఆల్వేస్ ఫైటింగ్ టెండెన్సిటీ, ఏదో ఒక సమస్యతో ఇతరులతో కొట్లాడుతూ ఉంటారు. గోయింగ్ టు ద కోర్ట్స్ ఎట్సెట్రా, ఈ న్యాయాలయాల చుట్టూ ఏదో ఒక ఫైల్ పేపర్స్ పెట్టుకొని బిజీగా తిరుగుతూ ఉంటారు. ఆల్వేస్ బీయింగ్ ఇన్ లిటిగేషన్, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ తమోగుణ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కలిగి ఉంటాడు. తదుపరి దానికి ఉన్నతమైనటువంటి స్థాయి రజోగుణమైనటువంటి స్థాయి. రజోగుణ స్థాయిలో స్త్రీ పురుష ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది, అట్రాక్షన్ టువార్డ్స్ ఆపోజిట్ సెక్స్, మ్యాన్ టువార్డ్స్ ఉమెన్, ఉమెన్ టువార్డ్స్ మ్యాన్, ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంద్రియ భోగాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు, సెన్స్ గ్రాటిఫికేషన్ని ఎక్కువగా దాని మీద ఆసక్తి ఉంటారు. ఎల్లప్పుడూ కష్టపడుతూ ఉంటాడు, ఎక్కువ శ్రమ పడుతూ ఉంటాడు. ఏమంటే వర్క్ ఈజ్ వర్షిప్ అని అంటారు, అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా వర్క్ ఈజ్ వర్షిప్ అని ఉంటుంది. పనియే దైవము, ఇంక కృష్ణుడేమి లేడు, పని చేసుకుంటే కృష్ణుడు వచ్చేసినట్లే, వర్క్ ఈజ్ వర్షిప్ అని ఉంటుందన్నమాట. తర్వాత ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు, ఏదన్నా అన్నదానం చేయడము, వస్త్రాలను బహూకరించడము, లేకపోతే ఈ ఫ్లడ్ రిహాబిలిటేషన్, ఈ వరదల్లో ఏదైనా కన్స్ట్రక్షన్స్ చేసి వాళ్ళకంతా కూడా ఆశ్రయాన్ని ఇవ్వడం, అవన్నీ తప్పని కాదు, అవన్నీ కూడా చేయొచ్చు. బట్ రజోగుణ ప్రభావం ఉన్న వాళ్ళు ఆ పనుల్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. తర్వాత అణచ సాధ్యము గాని కోరిక తపన, అణచ సాధ్యము గాని కోరిక తపన, తపన ఎక్కువగా ఉంటుంది ఈ భౌతికమైనటువంటి తపన. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఒకతను ఎక్కువగా తపస్సు చేశాడంట, దేవతలు ఆయనకు ప్రత్యక్షమై ఏమండి తపస్సు చేశారు ఎందుకు చేశారంటే, నాకు ఒక కోరిక ఉందండి, నాకు ఒక వరాన్ని ఇస్తే నేను తపస్సు ముగించేస్తానన్నాడంట. ఏమి ఏమి నీ కోరిక చెప్పు, ఏం కావాలి నీకు వరం అంటే, పట్టిందల్లా బంగారు అయిపోవాలండి అన్నాడు, పట్టిందల్లా బంగారు అయిపోవాలి. ఆయన తదాస్తున్నారు, ఈయనకు పట్టిందల్లా బంగారు అయిపోయే వరం వచ్చేసింది. ఇంటికి వచ్చేశాడు, భార్యను పిలిచాడు, ఏమి నేను పెద్ద వరాన్ని పొందాను, ఇంకా మనకేమీ లోటు లేదు, ఈ ఊర్లో అందరికి కూడా మనమే ధనికులం, ఏం వరం తెచ్చారండి, పట్టిందల్లా బంగారు అయిపోతుంది నాకు అన్నాడు. అబ్బో మంచి వరం తెచ్చారే అని చెప్పి భార్యను ప్రేమగా పట్టుకున్నాడనమాట. భార్య ఏమైపోయింది, బంగారు ఇదేంది ఇది, పట్టిందల్లా బంగారని భార్యను పట్టుకోగానే భార్య ఏమైపోయింది, బంగారు అయిపోయింది. ఓ ఎట్లయిపోయిందా, సరే ఏడుస్తూ కూర్చున్నాడు అనమాట కొంచెంసేపు. కొంతసేపు అయ్యేసరికి ఆకలైంది, సరే ఆకలైంది ఏదో ఒకటి తిందాం, భార్య పోతూ పోయింది, భార్య గురించి మళ్ళీ ఆలోచిస్తాం, ముందు లోపల హుద్బాద్ ఉంది దీన్ని ఆలోచిస్తాం ముందని ఆహారాన్ని తీసుకోవడానికి పళ్ళెం పట్టుకున్నాడు అనమాట. పళ్ళెం పట్టుకుంటే పళ్ళెం బంగారు అయిపోయింది, సరే ఆహారాన్ని వడ్డించుకుని చేత్తో తాకాడు, అదంతా కూడా బంగారు అయిపోయింది, అంతా బంగారు అయిపోతుంది, ఆకలికి ఆఖరికి ఆకలికి చచ్చిపోయాడు అనమాట. సో అణచ సాధ్యము గాని కోరిక, ఈ అణచ సాధ్యముగా అనే కోరికలు ఏమవుతారంటే ఏదో ఒక చేయకూడని పనిచేసేసి దాంట్లో బంధితుడైపోతూ ఉంటారు. తక్కువ నిద్రపోతూ ఉంటారు, అసలు నిద్రపోకుండా బిజీ బిజీగానే తిరుగుతూ ఉంటారు. నేను ఎక్కువ నిద్రపోనండి, 1-2 గంటలు నిద్రపోతాను. ఈ జీవుడి శరీరానికి కనీసం 6 గంటల నిద్ర అనేటువంటిది అవసరము అవుతుందన్నమాట. అంతేకాకుండా ఎక్కువ పరిశ్రమ చేయాలి, ఎక్కువ ఆనందాన్ని పొందాలి, కష్టపడాలండి. ఎవరినన్నా ఏమండి మీ అబ్బాయిని హరే కృష్ణ మందిరాన్ని పొంది, అయ్యో ఈ వయసులో ఎందుకు ప్రభు, ఇంకా వాడు పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, వాళ్ళ దగ్గర దెబ్బలు తినాలి, అన్నీ అవ్వాలి, అన్నీ అయినాక మళ్ళీ వస్తాడు గుడికి, అన్నీ అయిపోవాలి, ఎక్కువ శ్రమ పడని. ఏజ్డ్గా ఉండే వాళ్ళని పిలిచామనుకో, ఏమండి గుడికి రండి అంటే, అయ్యయ్యో ఇప్పుడే మా మనవడికి ఉద్యోగం వచ్చిందండి, వాడికి ఒక ప్లాట్ అట్ట చూపించేసి, వాడికి ఒక ఇల్లు కట్టించేసి, వానికి అట్ట పెళ్లి చేసేసి, వాడికి ఒక కొడుకు పుడితే మనవడిని చూసేసి మళ్ళీ వచ్చేస్తా అంటాడు. ఎప్పటికీ వచ్చేదే ఉండదనమాట. సో ఏదో ఒక పనిలో ఉండడము ఆధ్యాత్మిక సాధనాన్ని పక్కకు పెడుతూ ఉండడం. సో ఎప్పుడు కూడా రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటారు. ఏ పని చేసినా కూడా లాభం రావాలి. ఏమయ్యా ఈ పని చేయొచ్చు కదా, అబ్బాయి దాంట్లో ఏం లాభం లేదండి, నాకు అవసరం లేదండి, నేను వేరే పని మీద నేను ఉంటానండి అంటారు అనమాట. సో అలాగా ఈ రజోగుణ ప్రభావంలో ఉండేవాళ్ళు ఉంటారు. సత్వగుణంలో ఉండేటువంటి వారు బుద్ధిమంతుడుగా ఉంటారు. సత్వగుణంలో ఉండేటువంటి వారు బుద్ధిమంతుడుగా ఉంటారు. జ్ఞానాన్ని పొందాలా అనేటువంటి భావనని కలిగి ఉంటారు. ఏదో ఒక నాలెడ్జ్ని మనము నేర్చుకోవాలి. బ్రాహ్మణ చైతన్యాన్ని కలిగి ఉంటారు. భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో సమోదమో తపస్సౌచం శాంతిరాజ్యమేవచ జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం, ఆ గుణాలను పొందడానికి అతను ప్రయత్నము చేస్తూ ఉంటాడు. వాస్తవ దృక్పథాన్ని కలిగి ఉంటారు. అసలు ఏం జరుగుతా ఉంది, ఏ విధానంలో మనం పోతున్నాం, మంచి ఏమిటి చెడ్డేమిటి అనేటువంటి తెలుసుకునేటువంటి విధానాన్ని కలిగి ఉంటారనమాట. వినుట స్వీకరించుట అనేటువంటి భావాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా పెద్దలు ఏమన్నా చెప్తున్నారనుకో, దాన్ని విని ఆమోదయోగ్యమైనటువంటి అంశాలని తీసుకునే విధంగా ఉంటారు. నిర్మలత్వాన్ని కలిగి ఉంటారు. ఒక ప్రశాంతమైనటువంటి స్థితిని కలిగి ఉంటారు. ఖచ్చితమైనటువంటి నిద్రా సమయాన్ని పాటిస్తూ ఉంటారు. తాజా రకమైనటువంటి పళ్ళు కాయగూరలు వాటినన్నిటినీ తాజాగా, అంటే వంట చేసిన తర్వాత 3 గంటల లోపే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. తక్కువ పరిశ్రమ చేస్తూ ఎక్కువ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తక్కువ శ్రమ చేయడము, ఎక్కువ ఆనందాన్ని పొందడం. సత్యసంధతని నిజాయితీని కలిగి ఉంటారు. నిజాయితీని కలిగి ఉంటారనమాట. సో ఈ వాస్తవ దృక్పథాన్ని కలిగి ఉండి చక్కటి సమయంలో చక్కటి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. సో దానికి మనకి ఆచార్యులు కథల్లో మనకు వివరించడం అనేటువంటి జరిగింది. దేవతలు 2 కుటుంబాలని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారంట. ఏమిటంటే వీరంతా కూడా కష్టాల్లో ఉన్నారు, ఈ కుటుంబానికి ఒక వరాన్ని ఇస్తాం, వరాన్ని ఇచ్చి వాళ్ళని ఏదో రకంగా ఉద్ధరింపజేస్తాం. సో మొట్టమొదట ఒక కుటుంబాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళి ఆ కుటుంబంలో ఉన్నటువంటి గృహస్థుని అడిగారంట, అయ్యా మేము మీ కుటుంబాన్ని ఉద్ధరించాలనుకున్నాం, మీకు వరాన్ని ప్రసాదిస్తాం, ఆ వరాన్ని ప్రసాదించడం ద్వారా దాన్ని ఉపయోగించుకుని మీరు ఉద్ధరించబడచ్చు, మీకేం వరం కావాలో కోరుకోండి అన్నారంట. అప్పుడు ఆ గృహస్థ ఏమన్నా అంటే, మీరు కొంత సమయం ఇవ్వండి, మా కుటుంబ సభ్యులను నేను విచారించి నేను వరాన్ని కోరుకుంటానన్నాడంట. భార్యను అడిగాడంట, ఏమండి ఈ విధంగా దేవతలు వచ్చి వరం ఇస్తున్నారు, ఒక వరాన్ని కోరుకోమన్నారు, నీ కోరిక ఏదన్నా ఉంటే చెప్తే నేను కోరుకుంటాను. ఏమండి మనం పేదరికంలో ఉన్నాము, నాకేం పెద్దగా నగలేమి లేవు, బయటకి ప్రోగ్రామ్స్కి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడంతా అందరూ ఏదో నన్ను అవమానంగా చూస్తున్నారు, కొంత బంగారం కోరుకోండి అనిందంట. ఓకే సరే శాంక్షన్ నోట్ చేసుకున్నా అంట. తండ్రిని అడిగాడంట వెళ్ళి, తండ్రి ఈ విధంగా ఒక వరం కోరుకోమన్నారు, ఏం కోరుకోమంటారు చెప్పండి అండి. నాయనా నీ భార్య చెప్పిందే నువ్వు వినద్దు, బంగారం ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది, మన వంశం వృద్ధి చెందాలంటే మనవడు కావాలి, నా వంశం వృద్ధి చెందాల, నా ఇంటి పేరు కొనసాగుతూ ఉండాలి, సో నువ్వు మనవడిని కోరుకోనాయనా, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయన్నాడంట. సరే మంచిది తండ్రి నోట్ చేసుకున్నాడు. భార్యని అడిగాడు, తండ్రిని అడిగాడు, తల్లిని అడిగాడంట. తల్లి ఏం చెప్పిందంటే, ఆమె అంధురాలు, అయినా నీకు తెలుసు కదా నాకు కళ్ళు కనిపించవు, నేను చాలా కాలంగా ఈ అంధత్వంతో నేను బాధపడుతూ ఉన్నాను, కాబట్టి నా కళ్ళు వచ్చే వరం నువ్వు తీసుకోనాయనా అనిందట. శివుడు భార్య ఒక వరం కోరుకునింది, తల్లి ఒక వరం కోరుకునింది, తండ్రి ఒక వరం కోరుకున్నాడు. అక్కడ దేవతలు ఎన్ని వరాలు ఇచ్చారు? ఒకటే వరము ఇవ్వడం జరిగింది. ఈ గృహస్థు సత్వగుణంలో ఉండేటువంటి గృహస్థు, కొంత విచక్షణ జ్ఞానాన్ని కలిగినటువంటి గృహస్థు. ఆలోచించి ఆ దేవతల్ని ఒక వరం కోరాడంట. ఏమండి దేవతలు గారు, మీరు వచ్చాడు గారు, మా కుటుంబ సభ్యులు నేను సమర్థించాను, నాకు ఆ వరం ఇప్పిస్తే సరిపోతుందన్నట. సరే ఏం వరం కావాలనో కోరుకోండి అన్నారంట. సో అతను ఏం వరం కోరాడంటే, మా తల్లి ఆమె యొక్క మనవణ్ణి బంగారు ఉయ్యల్లో వేసి ఉండంగా చూడాలనుకుంటుంది అని కోరాడంట. ఏం కోరాడు? మా తల్లి తన మనవణ్ణి బంగారు ఉయ్యల్లో వేసి ఊపుతుండగా చూడాలని కోరింది, ఆ వరాన్ని ప్రసాదించండి అన్నాడంట. సో దాంట్లో ఏమొచ్చేసాయి? మూడు వరాలు. భార్య కోరిన బంగారు వచ్చేసింది, తల్లి కోరిన కళ్ళు వచ్చేసాయి, తండ్రి కోరిన మనవుడు వచ్చేశాడు. అది సత్వగుణంలో ఉండేటువంటి వ్యక్తి ఆలోచన విధానం ఆ రకంగా ఉంటుంది. ఇంకో కుటుంబానికి వెళ్ళారంట దేవతలు వరాన్ని శాంక్షన్ చేసేసి. ఇంకో కుటుంబానికి వెళ్ళి వాళ్ళు వీళ్ళు ఎంటర్ అవుతుండనే వాళ్ళంతా కీచులాడుకుంటున్నారంట కుటుంబ సభ్యులంతా. అయ్యా మీ కొట్లా ఆపేయండి, మేము మీకు వరం ఇచ్చేదానికి వచ్చాం, మీరు ఉండండి పక్కన, మా కొట్లాట అయిపోయి మళ్ళీ చూస్తాం మీ కథ అన్నారంట. అయ్యో లేదు స్వామి, మాకు టైం లేదు, రెండు ఫ్యామిలీలను సెలెక్ట్ చేసుకున్నాం, ఒక ఫ్యామిలీ అయిపోయింది, ఇంకొక ఫ్యామిలీ ఉంది, సో మీరు కోరుకుంటే మేము ఇచ్చేసి వెళ్ళిపోతాం. ఏందయ్యా నీ అర్జెంటు ఉండమంటే, లేదు లేదండి మాకు సమయం లేదు, ఆ గడియ దాటిపోయిందంటే ఇంకా వరం లేదు. అవునా అట్లనా? వరం ఇప్పుడే కోరుకుని వస్తున్నా, ఉండండి, నా భార్యని తల్లిని తండ్రిని కుక్కలుగా మార్చేయండి అన్నాడంట. ఏమయ్యా అంత అర్జెంటు? పక్కింట్లో ఆయన అడిగితే సంప్రదించి చెప్పాడు, ఆయన తెలుసులే, ఆయన కథ నాకు తెలుసులే, ఆయన లోవి, ఆయన గురించి వెంటనే మీరు కుక్కలకు మార్చేసి వెళ్ళిపోండి అన్నారంట. సరే సరే, ఈయన ఏదో పనికి రాకుండా ఉన్నారు, భార్యని పిలిచి అడిగారంట. అమ్మా ఆయన ఏదో తొందరపాట్లు అడుగుతున్నాడు, ఇంకొక రెండో ఛాన్స్ ఇస్తున్నాం, ఇంకొక వరం. దీంట్లో ఇంకా మార్పే లేదండి, నా భర్తని అత్తని మామని కుక్కలు చేసేయండి అనిందంట. ఓయమ్మా ఈమె ఇంకా స్పీడ్గా ఉందండి. తల్లిని అడిగితే అదే వరం అన్నారంట, తండ్రిని అడిగితే అదే వరం అన్నారంట, నలుగురిని అడిగితే ఒకే వరం, మిగతా ముగ్గురిని కుక్కలను చేసేసేయండి అని. తాదా ఆస్తు, ఇంట్లో నలుగురు కుక్కలు అయిపోయారంట, బహుభవని మానవులుగా ఎట్లా కొట్లాడుకున్నారో కుక్కలుగా ఎట్లే కొట్లాడుకుంటూ ఉన్నారంట. ఇది తమో గుణంలో ఉండేటువంటి వ్యక్తి చేసేటువంటిది. అవకాశం వచ్చినా కూడా సద్వినియోగం చేసుకోలేని స్థితి. రజోగుణ పరిస్థితిలో ఉండే వ్యక్తిని వరం కోరుకోమంటే పట్టిందల్లా బంగారైపోవాలంటాడు, ఆయన ఆకలితో చనిపోతాడు. సత్వగుణంలో ఉండేటువంటి వ్యక్తి విచక్షణ జ్ఞానంతో వచ్చినటువంటి ఒక అవకాశాన్ని కూడా మూడు విధాలుగా సద్వినియోగపరుచుకునే విధంగా ఆయన దాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాడు. కానీ ప్రభుపాదుల వారు మనకు భగవద్గీత ప్రకారం తెలియజేస్తున్నారు, ఇది సరిపోదు, తమోగుణము రజోగుణము సత్వగుణ స్థాయి సరిపోదు, నువ్వు శుద్ధ సత్వ స్థాయికి నువ్వు ఎదగాలి. అంటే మనం ఇప్పుడు తమోగుణ స్థాయిలో వ్యక్తి ఏం గుణాలను కలిగి ఉన్నాడు, రజోగుణ స్థాయి గుణాలేమిటి, సత్వగుణ స్థాయి గుణాలేమిటి అనేటువంటిది మనం తెలుసుకున్నాం. అలాగే శుద్ధ సత్వ స్థాయి అంటే ఏమిటి, ఆ గుణములో ఉండేటువంటి వ్యక్తి ఎటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటాడు. ద్వేషమును అసూయను కలిగి ఉండడు మొట్టమొదటిది, చాలా కష్టమైనటువంటిది, ద్వేషాన్ని అసూయని కలిగి ఉండడు. దేనిని ఆకాక్షించడు, దేనిని కూడా ఆకాక్షించడు. మానవ మానాలచే ప్రభావితుడు కాడు, అవమానం వచ్చినా స్వీకరిస్తాడు. ఆయనకి ఉన్నతమైనటువంటి ఆసనాన్ని పూజించినా కూడా సమానంగానే ఉంటాడు, కానీ ఆయన దేనికి కూడా ప్రభావితము కాడు. కృష్ణభక్తి భావనలో ఉంటాడు, కృష్ణభక్తి భావనలో ఆయన ఉంటాడు. సాంఘిక రాజకీయ పరిస్థితులతో ప్రభావితుడు కాడు, సాంఘిక రాజకీయ పరిస్థితుల్లో ప్రభావితుడు కాడు. అట్లంటే ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతుంది, ఒక టర్ము ఒక పార్టీ వస్తుంది, ఇంకొక టర్ము ఇంకొక పార్టీ వస్తుంది, ఏదైనా కూడా ఆయనకేం సంబంధం లేదు. ఆయన పని ఏమిటంటే హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. తన కొరకు ఏ ప్రయత్నము చేసుకోడు, తనకంటూ కూడా ఏ ప్రయత్నము కూడా ఆయన చేసుకోడు. ఇంకా కూడా ఆయన ఉన్నతమైనటువంటి ఈ సేవాభావము అనేటువంటి విషయాన్ని కలిగి ఉంటాడు. సో ఈ గుణాల్ని శుద్ధ సత్వ స్థితిలో ఉండేటువంటి వ్యక్తి కలిగి ఉంటాడు. సో అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? నిజంగా ఊరికి ఏదైనా తీరినా లిటరేచరా? ఇదేందండి, అసూయ ద్వేషాన్ని లేకుండా ఎట్లుండేది? అది వీలయ్యేటువంటి పని కాదు కదా. దేన్ని ఆకర్షించకుండా మనము ఎట్లా ఉండగలిగేటువంటిది? మానవమానాలను ఎలా తట్టుకుంటూ ఉండేదంటే, మనకు ప్రత్యక్ష దైవమైనటువంటి, మనకు జగద్గురు అనేటువంటి శ్రీల ప్రభుపాదులే దానికి ప్రత్యక్ష నిదర్శనం. దేనిని ఆకాంక్షించలేదు ఆయన, దేనిని ఆకాంక్షించకుండా యావత్ ప్రపంచమంతా కూడా ఆయన హరినామాన్ని, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే అని భగవన్ నామాన్ని ప్రచారం చేసి యావత్ ప్రపంచమంతా కూడా ఈ భక్తుల్ని ఆయన తయారు చేయడం అనేటువంటి జరిగింది. ఆయన దయ వల్లనే, గురు పరంపర యొక్క కృప వల్లనే 1999 సంవత్సరంలో నేను తమో గుణ స్థాయిలో ఈ మందిరంలో కడుగు పెట్టాను. ఆయన యొక్క కృప వల్ల ఈరోజు మీ అందరి యొక్క ఆశీర్వాదం వల్ల ఈరోజు నేను వ్యాసాసనం మీద కూర్చుని భగవంతుని యొక్క నామాన్ని గురించి నేను మీకు తెలియజేయగలుగుతున్నాను. నిస్వార్థ బుద్ధితో ఆయన చేసినటువంటి సేవ వల్ల కొన్ని లక్షల మంది హరిభక్తులుగా వాళ్ళు తయారు కావటం అనేటువంటిది జరిగింది. దేనిని ఆకాంక్షించడు, దేనికి చెల్లించడు. సో శ్రీల ప్రభుపాదుల వారు ఆయన తన శిష్యులతో తెలియజేశారనమాట, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఏ నేకడ్ ఉమెన్ ఐఎమ్ అన్డిస్టర్బ్డ్ బట్ యు ఆల్ పీపుల్ ఆర్ డిస్టర్బ్డ్ అని ప్రభుపాదుల వారు తెలియజేశారు. సో అలాగా త్రిగుణాతీతమైనటువంటి వ్యక్తి ఈ సాంఘిక వ్యవహారాలకు కానీ స్థితిగతులకు కానీ ఎటువంటి ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్కు కానీ ఆయన గురి కాకుండా ఉన్నతమైనటువంటి చైతన్యములు ఆయన ఉండడం అనేటువంటి జరుగుతుందనమాట. ప్రపంచవ్యాప్తంగా 600 మందిరాలను ఆయన నిర్మింపజేసి సర్వ మానవాళి యొక్క శ్రేయస్సు కోసరము వీటిని అందుబాటులోకి తేవడం అనేటువంటి జరిగింది. ఇంకా కూడా పురుషోత్తమ యోగము అనేటువంటి అధ్యాయం యొక్క భాష్యానికి అనుబంధంగా మన ఆచార్యులు శుద్ధ సత్వ స్థితిలో ఉండేటువంటి వ్యక్తి ఎటువంటి గుణగణాలను కలిగి ఉంటారని ఒక కథను వివరించడం జరిగిందనమాట. ఒక ఈ దివ్యమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి ఒక సాధువు, ఆయన ఈ కృష్ణ మందిరానికి వెళ్ళేదానికి ఒక దారి గుండా రోజు వెళుతూ ఉండేవాడు. ఆ దారిలో ఒక దుర్మార్గుడు నివసించేవాడు అనమాట. ఆ దుర్మార్గుడు ఏం చేశాడంటే, ఈ కృష్ణ భక్తుడిని చూడగానే, సాధువుని చూడగానే చాలా కోపం వచ్చేది. కోపం వచ్చి ఏదో రకంగా ఈయన అవమానించాలి మనం అని ఆయన దారిలో వెళుతుంటే మొదటి అంతస్తులోకి వెళ్ళి చెత్తను పోసేవాడు. ఏం పోసేవాడు? చెత్తని పోసేసేవాడు. ఈ సాధువు ఓపిగ్గా దాన్నంతా దులుపుకొని వెళ్ళేవాడు. ఈ దుర్మార్గుడు అనుకునేవాడు, ఇంకా ఈ రోజుతో లాస్ట్, రేపటి నుంచి ఈ పక్క కనిపించడు అని. రెండవ రోజు కూడా మెల్లగా అదే దారిలోనే వెళ్తున్నాడు. రెండవ రోజు మళ్ళా చెత్త పోశాడు. అలాగే మూడవ రోజు పోశాడు. ఎన్నిసార్లు చెత్త పోసినా కూడా ఈ సాధువు ఆ దారిలోనే వెళుతూ ఉన్నాడనమాట. సో ఈ దుర్మార్గుడు కనిపించింది, ఏంది ఎన్నిసార్లు పోసినా కూడా ఈ విధంగా ఇతను సాధువు వస్తూనే ఉన్నాడు. ఒకరోజు జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి జై. ఒకరోజు ఈ సాధువు వెళ్తున్నాడు, పైకి మిది పైకి చూశాడనమాట. ఈ చెత్త పోసేటువంటి వ్యక్తి లేడు. చూశాడు, ఏందబ్బా రోజు నా మీద చెత్త పోసేవాడు, ఈరోజు కనిపించటం లేదేమని మిద్ది పైకి వెళ్ళి చూశాడనమాట. మిద్ది పైకి వెళ్ళి చూస్తే ఆ చెత్త పోసేటువంటి ఆ వ్యక్తి, ఆయన జ్వరం వచ్చి పడిపోయినాడు మంచం మీద. ఓహో, ఇదే పరిస్థితి అని ఆ సాధువు మందిరానికి వెళ్ళి నమస్కరించి తిరిగి వచ్చి, తన మీద ఎవరైతే చెత్త పోశాడో ఆ వ్యక్తి జ్వరం వచ్చి ఆయన అవస్థలో ఉన్నాడని ఆయనకు సేవ చేసి శుశ్రూష చేశాడనమాట. ఆయనకు సేవ చేశాడు. ఎంతవరకు సేవ చేశాడంటే, ఎన్ని రోజులు సేవ చేశాడంటే, అతని జ్వరమంతా నయమైపోయి ఆయన సామాన్య స్థితికి వచ్చేంత వరకు ఆయన సేవ చేశాడు. అతని జ్వరమంతా కూడా తగ్గిపోయి సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి సాధువుని అడిగాడంట, ఏమయ్యా సాధువు, నాకంటే బుద్ధి లేదు, నీకు కూడా బుద్ధి లేదా? నేను రోజు నీ మీద చెత్తపోసేవాడిని, అది కూడా నువ్వు గమనించకుండా నీ మీద చెత్త పోసిన వాడికి వచ్చి నువ్వు సేవ చేస్తావా? నువ్వు కూడా తెలివి తక్కువ వాడే అన్నాడంట. అట్లేమీ లేదు, నేను నా యొక్క ఒక ప్రత్యేకమైన లాభం కోసం నేను చేశాను, దీంట్లో నా స్వార్థం కూడా ఉంది అన్నా అంట. అవునా, ఏం స్వార్థం ఉంది నీకన్నా అంట? నువ్వు రోజు నా మీద చెత్త పోసేవాడివి, నేను అంతవరకు నేను చాలా గొప్ప సాధు అనుకునేవాడిని, నువ్వు చెత్త పోసిన తర్వాత నాకు అర్థమైంది నేనంత అదముండని, ఈ చెత్తతో సమానమైన వాడినని. అంటే నా యొక్క నిజస్థితిని నాకు తెలియజేసినటువంటి సర్వోన్నతమైన వ్యక్తి శ్రేయోభిలాషి నువ్వు నాకు. కాబట్టి నేను నువ్వు నా శ్రేయోభిలాషి కాబట్టి, నా నిజస్థితిని తెలియజేశావు కాబట్టి నీకు నేను సేవ చేశాను అన్నా అంట. ఎప్పుడైతే ఆ విషయాన్ని విన్నాడో ఆ వ్యక్తికి కండ్ల నీళ్లు వచ్చి ఆయన అశ్రుధారలు కారుస్తూ, నేను ఎంత దిగజారిన చైతన్యం కలిగిన వాణ్ణి, నీలాంటి పరమోన్నతమైనటువంటి వ్యక్తికి నేను ఎంత అపరాధం అవమానం చేశానో, నన్ను క్షమించమని చెప్పి ఆ రోజుటి నుంచి ఆయన హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఆయన హరినామాన్ని జపించడం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా శ్రీల ప్రభుపాదుల వారు ఆయన తెలియజేస్తున్నారు, భక్తుడు మాత్రమే ఇంకో భక్తుణ్ణి తయారు చేయగలుగుతాడు, సో అభక్తుడు భక్తుణ్ణి తయారు చేయలేడు. ఆ సాధువు దివ్యస్థితిలో ఉన్నటువంటి భక్తుడు కాబట్టి ఆయన తన ఓపికతో ఆ దుర్మార్గుణ్ణి కూడా పరమోన్నతమైనటువంటి హరినామాన్నిచ్చి అతన్ని ఆయన భక్తుడుగా చేయడం అనేటువంటి జరిగింది. అలాగే మనకి మహాభారత కథల్లో గనక తీసుకున్నట్లయితే, ఈ కురుక్షేత్ర సంగామం తరువాత ధర్మరాజుకి కొద్దిగా అహంకారం వచ్చిందంట, బా నేనే గొప్ప విజేతనేని. సో ఆయన సహజంగానే భగవంతుని యొక్క భక్తుడు, సో భగవంతుడు అనుకున్నా అంట ఈయన యొక్క అహంకారాన్ని ఏదో రకంగా మనం తీసేసి ఈయన ఉన్నత స్థితిలో మనము ఉంచాలి అని. సో భగవంతుడు ఏం చేశాడంటే అశ్వమేధ యజ్ఞాన్ని చేయమని ధర్మరాజు పాండవులకు ఆయన సూచన చేశాడు. ఆ ధర్మరాజు అశ్వమేధ యాగాన్ని ప్రారంభించాడు. ఈ అశ్వమేధ యాగం అంటే అది ఆ అశ్వం అనేటువంటిది రాజ్యాల వెంబడి వెళుతూ ఉంటుంది. అలా వెళ్ళేటప్పుడు అక్కడ మణిపూర్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మయూర ధ్వజుడు అనే రాజు ఆ అశ్వాన్ని బంధిస్తాడు. తర్వాత ధర్మరాజు తన సోదరులను కూడా పంపిస్తాడు, ఆ సోదరులను కూడా ఆయన బంధించేస్తాడు. అప్పుడు ధర్మరాజు కృష్ణుని సలహా అడుగుతాడు, ఏం చేయాలి, నేనేదో చాలా గొప్ప విజేతను అనుకున్నాను, ఈ విధంగా మన అశ్వాన్ని బంధించారు, ఏం చేశారు అంటే, అప్పుడు కృష్ణుడు తెలియజేస్తాడు, నువ్వు శక్తితో చేసే పని కాదు ఇది, యుక్తితో చేయాల్సింది, నువ్వు నా వెనకొస్తుండు, నేను ఎట్ట చెప్తే అటు నువ్వు చెయ్యి అంటాడు. మారు వేషాల్లో వీళ్ళిద్దరు కూడా బ్రాహ్మణులలాగా ఆ మయూర ధ్వజుడి దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి ఆ మయూర ధ్వజుడిని ఆయన ప్రతిరోజు దానమిస్తాడు. ఆ దానం ఇచ్చేటప్పుడు వీళ్ళు కూడా ఆ వరుస క్రమంలో నిలబడి ఈ ధర్మరాజుకు నేర్పిస్తాడు కృష్ణుడు, ఈ విధంగా నువ్వు దానం అడుగు అని. ఈ ధర్మరాజు ఏమని అడుగుతాడంటే, మేము అడవి మార్గం గుండా వచ్చేటప్పుడు అడవి మార్గంలో ఒక సింహం నా కుమారుణ్ణి అది తినేసింది, మేము ఆ సింహాన్ని అర్థించడం జరిగింది. అప్పుడు ఆ సింహం ఏం చెప్పిందంటే, ఈ దేశానికి మణిపూర్ రాజ్యానికి రాజైనటువంటి మయూర ధ్వజుడి యొక్క శరీరం కుడి భాగాన్ని అర్ధభాగాన్ని నాకు తెచ్చిస్తే నేను దాన్ని తినేసి నీ కుమారుణ్ణి వదిలేస్తానని చెప్పింది, కాబట్టి నీ శరీరం యొక్క కుడి భాగం నాకు కావాలి అని అర్థిస్తాడనమాట. సరే మయూర ధ్వజుడు అంతేనా సరే అని కుమారుడు తామ్రధ్వజుణ్ణి పిలిపిస్తాడు, నాయన ఉన్నతమైనటువంటి బ్రాహ్మణులు వచ్చారు, ఆయనకు మనం దానం ఇవ్వాల్సి ఉంది, నా శరీర స్వభాగాన్ని ఆయనకు తీసివ్వాలి, కత్తితో ఈ శరీర స్వభాగాన్ని నువ్వు నరికేసి కుడి భాగాన్ని ఈ బ్రాహ్మణులకు ఇచ్చేసే అంటారు. ఈ తామ్రధ్వజుడు ఆయన ఆ కుడి భాగాన్ని కత్తిరించబోయేటప్పుడు ఆయన ఎడమ కంటి భాగంలో అశ్రుధారలు వస్తాయన్నమాట. అశ్రుధారలు వస్తే ధర్మరాజు ఆగండి అంటాడు, దానమిచ్చే పద్ధతి ఇట్లా కాదు, ఏడుస్తా దానమిచ్చేది కాదు, కిలకిలకిల నవ్వుతా ఇవాళ, ఇదేంది ఇది, నేనేదో శరీరం అడిగినానని కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఇస్తున్నారు అంటే, అప్పుడు ఆ మయూర ధ్వజుడు ఆయన తెలియజేస్తాడనమాట ఏమనంటే, నేను అశ్రుధారలు కార్చడం అనేటువంటిది నా శరీర భాగం ఏదో పోతుందని కాదు, నువ్వు నా శరీరంలోని కుడి భాగాన్ని మాత్రమే అడిగావు, మిగతా ఎడమ భాగాన్ని అడగలేదే అని నేను బాధపడ్డాను అంటాడు. వెంటనే ఆయన ఎటువంటి దివ్యస్థితిలో ఆ విషయాన్ని తెలియజేశాడో, ఈ కృష్ణుడు ధర్మరాజు బ్రాహ్మణ రూపంలో ఉన్నవాళ్ళు ఈయన దివ్యమైన పవిత్రీకరణ స్థితికి ఆయన యొక్క ఆలోచన విధానానికి వాళ్ళకు నిజ రూపాలు వచ్చేస్తాయి. కృష్ణుడు ధర్మరాజుకు వచ్చేసి ఇంకా చాలు, నువ్వేం దానం చేయనవసరం లేదు, నువ్వు ఈ భూమిలోనే మహోన్నతమైనటువంటి వ్యక్తి, నువ్వు మాకేమీ ఇవ్వనవసరం లేదు. కృష్ణుడు తెలియజేస్తాడు, నేనే నీకు ఒక వరం ఇస్తాను, నువ్వు తీసుకో అంటాడనమాట. అప్పుడు మయూరధ్వజుడు మహోన్నతమైన వరం అడుగుతాడు, ఎల్లప్పుడూ కూడా నా శరీరం అనేటువంటిది నీ సేవకు ఉపయోగపడాలి, అలాగే నా జీవన కాలమంతా కూడా ఈ శరీరము సర్వజనులకు కూడా ఉపయోగపడాల, నీ సేవకు ఉపయోగపడాలి, సర్వజనులకు కూడా ఇది ఉపయోగపడాలి అనేటువంటి కోరికను కోరుతాడనమాట. భగవంతుడు ఇంకా ఉన్నతంగా, సర్వజనులు నన్ను నమస్కరించడానికి ముందే నిన్ను నమస్కరించి నా దగ్గరికి వస్తారు. భగవంతుని యొక్క భక్తుల్ని భగవంతుడు ఎప్పుడు తనకంటే ఉన్నతమైనటువంటి స్థానంలోనే ఉంచడం అనేటువంటి జరుగుతుంది. మయూరధ్వజుడికి ఏమని వరం ఇచ్చాడు, నాకంటే కూడా నిన్ను ముందు నమస్కరించి నా దగ్గరికి వస్తారు, నా ప్రతి ఆలయానికి ముందు ధ్వజస్తంభంగా నువ్వు ఉంటావు అనేటువంటి వరాన్ని మయూరధ్వజుడికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆలయానికి వచ్చే ముందు ధ్వజస్తంభాన్ని వాళ్ళు పూజించి మళ్ళా లోపలికి రావడం అనేటువంటి జరిగింది. ఇలాగా ఇది దివ్యస్థితిలో ఉండేటువంటి వ్యక్తులు చేసేటువంటి పని. తమోగుణస్థితి, రజోగుణస్థితి, సత్వగుణస్థితి, దివ్యగుణస్థితి, ఈ విషయాలంతా కూడా మనము తెలుసుకోవడం అనేటువంటి జరిగింది. ఆఖరుగా శ్రీల ప్రభుపాదుల వారు అటువంటి దివ్యస్థాయికి మనం చేరాలంటే మనము ఈ సాక్షాత్కారాలను కలిగి ఉండాలని తెలియజేయడం జరిగింది. జీవుడు దాసుడు, ఈ భౌతిక ప్రపంచం తాత్కాలికమైనటువంటి అనేటువంటి భావన ఉండాలి. దెర్ ఈజ్ నో హ్యాపీనెస్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్, దుఃఖాలయం అశాశ్వతం. ఎవరికి ఆనందం అనేటువంటిది ఉంటుందంటే హరినామాన్ని, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే హరినామాన్ని జపించేవాడు సాధు సాంగత్యంలో ఉన్నవారు, గురు పరంపరాన్ని గౌరవించేవాడు మాత్రమే అతను నిత్య ఆనందాన్ని పొందగలగడనేటువంటిది ఈ శ్లోకం యొక్క సారాంశంగా తీసుకోవాల్సింది. హరే కృష్ణ. సో దీనికి సంబంధించినటువంటి ఏదైనా సందేహాలు కానీ కామెంట్స్ కానీ ఉంటే మీరు తెలియజేయచ్చు. నా పరిధిలో నాకు తెలిసినంత వరకు గురు పరంపర ఆశీర్వాదం కోసం నేను తెలియజేస్తాను. ఇప్పుడు తెలియజేసినటువంటి అంశాలన్నీ కూడా ఏ రకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటివి కాదు, అది గురు పరంపర ప్రాప్తంగా భగవంతుని యొక్క, గురువు యొక్క, వైష్ణవుల యొక్క ఆశీర్వాదం తెలియజేసింది. ఏదన్నా తప్పులు చెప్పుంటే మన్నించాల్సింది. హరే కృష్ణ. జై శ్రీ రాధా గోవింద భగవానకి జై, ప్రభుపాదకి జై, గురుదేవుకి జై, సమవేద భక్త వృందకి జై. హరే కృష్ణ.